ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం ఆగస్ట్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. షాపింగ్ మాల్స్ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కాంతి లీనుతాయి, మర్యాద ఉట్టిపడేలా కస్టమర్లను ఆహ్వానిస్తాయి, మనసును బట్టి మసలుకునేలా ఆకట్టుకుంటాయి. కానీ అక్కడ నవ్వుతూ పనిచేసే కార్మికులను నిలువు కాళ్లపై నిలబెడతాయి. 1-2 గంటలు కాదు, దాదాపు 10-12 గంటలు. మధ్యలో కాసేపు భోజన విరామం, రోజులో 2 సార్లే బ్రేక్, అది టాయిలెట్ కి వెళ్లడానికే. మిగతా సమయం అంతా యజమానుల నిఘా కొనసాగుతూనే ఉంటుంది. తోటి వారితో మాట్లాడకూడదు, కాళ్ళు నడుము నొప్పిగా ఉన్నా గోడకు జారబడకూడదు, కూర్చోకూడదు. ఇందులో ఏది పాటించకపోయినా జీతంలో కోత తప్పదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఉద్యోగం ఊడక తప్పదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బట్టల కొట్ల వరకు అన్ని చోట్ల ఈ తరహా కార్మికులు కనిపిస్తారు. మరీ ముఖ్యంగా మహిళా షాప్ వర్కర్లకు ఈ నిర్బంధం వల్ల కలిగే కష్టం అంతా ఇంతా కాదు. కేరళ రాష్ట్రంలో ఇటువంటి కార్మికులు ఒక్కటయ్యారు, పోరాటం చేసి పని విధానాన్ని సౌకర్యాలను సాధించుకున్నారు. మరి మన రాష్ట్రంలో షాప్ వర్కర్ల పరిస్థితి ఎలా ఉంది? వెళ్లిన ప్రతి షాప్ లోనూ మనం తరచుగా వీళ్ళని కలుస్తూనే ఉంటాం. కొనడానికి వచ్చే వాళ్లతోనైనా, రేట్లు కనుక్కుందామని వచ్చే వాళ్లతోనైనా, అంటే విండో షాపింగ్ చేస్తూ ఉంటారు చూడండి, అలాగా సరదాగా షాపింగ్ కి వచ్చే వాళ్లతోనైనా కలుపుగోలుగా మాట్లాడతారు. వాళ్ల శ్రమ వెనుక కష్టాలు మాత్రం తెలియనియరు, చిరునవ్వు చెరగనియరు. ఒక్క విజయవాడ నగరంలోనే ఈ షాప్ వర్కర్లు 60-70 వేల మంది ఉన్నారు. వీళ్లలో మహిళలు దాదాపుగా 20 వేల పైనే. వీళ్లలో బడి ముఖం కూడా చూడని వారి నుంచి భవిష్యత్తుపై ఎన్నో కలలు గన్న ఉన్నత విద్యావంతులు ఉన్నారు. షాప్ లో వర్కర్ గా ఉండాలని ఎవరు కలగంటారండి, కానీ బతుకుబండి లాగడానికి వీళ్లకు ఆ షాపే ఆదరువైంది. అందుకే కష్టాల కోర్చి బతుకిడుస్తున్నారు. ఇదే అలుసుగా యజమానులు వీళ్ళని నిలువు కాళ్లపైనే నిల్చోబెడుతున్నారు. విజయవాడకు తలమానికమైన బీసెంట్ రోడ్లో రోజుకు లక్షలాది మంది వినియోగదారులు వస్తూ ఉంటారు, వేలాది మంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారు, కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది. కానీ టాయిలెట్ కి వెళ్ళడానికి మాత్రం అందరికీ ఇబ్బందే. స్త్రీల బాధ అయితే చెప్పనలవి కాదు. దగ్గరలో ఉన్న సులభ కాంప్లెక్సే వీరికి గతి. వెళ్ళిన ప్రతిసారి 5 రూపాయలు కట్టాలి. రోజు మొత్తం మీద ఎన్నిసార్లు వెళ్తే అన్ని 5లు కట్టాల్సిందే. యూరిన్ పోసుకోవడానికి నెలకి సుమారుగా 500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు షాప్ వర్కర్లు. కొన్నేళ్ల క్రితం పోరాటం చేసి సులభ కాంప్లెక్స్ వినియోగించుకోవడానికి నామమాత్రపు ధరతో నెలవారీ కార్డుని తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుత కాంట్రాక్టర్లు ఈ కార్డులని అనుమతించట్లేదు. దీంతో మహిళలే కాదు, పురుషులు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇది తెలిసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉన్నారు. ఇక వర్షాకాలంలో సులభ కాంప్లెక్స్ దగ్గర సినిమా టికెట్ల కోసం నించున్నట్లు క్యూలో నిల్చోక తప్పదు. అంతకు మించి స్త్రీ పురుషులిద్దరికీ ఒకే మూత్రశాల ఉండటం ద్వారా మరింత ఇబ్బంది పడుతున్నారు మహిళా వర్కర్లు. ఇక షాప్ వర్కర్ల సెలవు దినాలు సంగతి చూద్దాం. జూన్ 2న నవ్యాంధ్ర నిర్మాణం రోజున ఆంధ్ర ప్రభుత్వం అవతరణ దినోత్సవంగా ప్రకటించిన వర్కర్ల విషయంలో మాత్రం ఇది అమలుకు నోచుకోదు. మొదటి నుంచి వస్తున్న 9 సెలవుల్లో ఈ 1 పోను, మిగిలింది 8 సెలవులు. షాపింగ్ మాల్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆదివారం ఎలా ఉంటుందో, పండగలు ఎలా ఉంటాయో కూడా వర్కర్లు మర్చిపోయారు. ఇక వేరియబుల్ డిఏ విషయానికి వస్తే 6 నెలలకోసారి పెంచమని జీవో కూడా ఉంది. కానీ ధరలు 500 రూపాయలు పెరిగితే వీళ్ళు 50 రూపాయలు పెంచి అదే గొప్పగా పెంచామని చెబుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మూల వేతనం పెరగాలి కదా, కానీ పెరగవు. ఇలాంటి పరిస్థితుల్లోనే నెలకు 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయల జీతాలకు వర్కర్లు పనిచేస్తున్నారు. 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక కార్మికురాలి జీతం ఇప్పటికీ 9,980 రూపాయలు మాత్రమే. ఒకప్పుడు షాపు యజమానులు లేబర్ కమిషనర్ అంటే భయపడేవారు. ఇప్పుడు ఎలాంటి లాలూచీలు జరుగుతున్నాయో గాని యజమానులు ఇష్టారాజ్యానికి వర్కర్లతో పరిచయించుకుంటున్నారని అంటున్నారు వర్కర్లు. 5 ఏళ్లు పూర్తయితే ప్రతి ఏడాది బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, 5 ఏళ్లు పూర్తవడానికి 1-2 రోజుల ముందే వర్కర్ని పనిలో నుంచి తీసేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితి షాపింగ్ మాల్స్ లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఏవైనా సంక్షేమ పథకాలకు అర్జీ పెట్టుకోవడానికి తప్ప వర్కర్ల విషయంలో కార్మిక శాఖ ఇంకా దేనికి ఉపయోగపడని పరిస్థితి ఉందని, ప్రభుత్వ సహకారంతోనే యజమానులు యూజ్ అండ్ త్రో అన్నట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు వర్కర్లు. షాపింగ్ కాంప్లెక్స్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కనీస విద్యార్హత ఉండి 16 నుండి 30 ఏళ్లలోపు యువతనే తీసుకుంటున్నారు. మధ్య వయస్కులను తీసేస్తున్నారు. ఆ వయసులో వేరే పని దొరక్క వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి స్థితిలో జీతం ఎంత తక్కువైనా ఎక్కడో ఒక దగ్గర పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు లేక డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసిన వారు తాజాగా షాపింగ్ మాల్స్ వర్కర్లుగా చేరుతున్నారు. ఇలా పోటీ పెరగటంతో ఎవరు తక్కువ జీతానికి చేయడానికి సిద్ధపడితే వారికే పని చేస్తున్నారు యజమానులు. రాను రాను కార్మికులు పని ఒత్తిడి శ్రమ పెరుగుతున్నాయి. అందుకు తగ్గ జీతాలు పెరగట్లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. విజయవాడ రాజధాని కావడంతో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. కార్మికుల బతుకులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలే కాకుండా పిల్లలు కూడా చదువులు మానుకుని పనులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ తరుణంలో కార్మికులు కొత్తగా మాకు ఈ సౌకర్యం కావాలి అని అడగటం అటుంచి కనీసం ఇంతకు ముందు ఉన్న చట్టాలనైనా సక్రమంగా అమలు చేయండి అని వేడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్న షాప్ వర్కర్ల సమస్యలను తీర్చాలంటే లేబర్ కమిషనరేట్ అధికారులు రంగంలోకి రావాలి. ప్రభుత్వం ఆ ధ్యాసే లేనట్టు వ్యవహరిస్తోంది. పనిచేసే చోట టాయిలెట్లు లేక సులభ కాంప్లెక్స్ లకు వెళ్లాల్సి వస్తుంది. యూరినల్స్ కి వెళ్లిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాలి. వచ్చే అరాకొరా జీతంలోంచి ఇలా కొంత పోతుంది. ఈ డబ్బులు మిగిలితే ఇంట్లో ఏదో ఒక ఖర్చుకు వస్తారు కదా. రోజులో 3-4 సార్లు డబ్బులు కట్టలేక బిగబట్టుకుని ఉంటున్నాము. ఈ సమస్యలు తట్టుకోలేక ఒక్కోసారి సిగ్గొదిలి సినిమా హాళ్లకో ఏవో ఆఫీసులకో దొంగచాటగా వెళ్లాల్సి వస్తుంది. సులభ కాంప్లెక్స్ వాళ్ళని ఒప్పించి నామమాత్రపు ఛార్జీతో టాయిలెట్ ని ఉపయోగించుకునే సదుపాయం కల్పించాలి అని వాపోతారు అక్కడి మహిళలు. షాప్ వర్కర్లు రోజులో 12 గంటలు నిలువు కాళ్లతో పనిచేయాల్సి వస్తుంది. ఇలా నిల్చుని పనిచేసే పద్ధతి 95% షాపుల్లో ఉంది. దీనివల్ల షాప్ వర్కర్లు వివిధ రోగాల బారిన పడుతున్నారు. కిడ్నీ సమస్యలు, కాళ్లలో నరాలు ఉబ్బటం వంటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలైతే మరింత ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు. ఇవి కాకుండా మహిళా వర్కర్లపై కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు కూడా ఉంటాయి. కార్మికులకు ఇవ్వాల్సిన కనీస నెల జీతం 18,000తో పాటు మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్మికుడికి ESI PFలు ఉంటేనే ప్రమాద బీమాలు అమలవుతాయి. అందుకే ఇవేమీ ఇవ్వకుండానే వర్కర్లతో పనిచేయించుకుంటున్నారు యజమానులు. ఇలాంటి చాలా సమస్యలు పరిష్కారం కావడానికి కార్మిక శాఖ అధికారులు వచ్చి చూసి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించి 8 ఏళ్ల పైనే అవుతుంది. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. వర్కర్లంతా కలిసి సమావేశం ఏర్పరచుకోవడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. ఉదయం 10 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు పనితోనే సరిపోతే వర్కర్లు కలిసేది ఎప్పుడు, మాట్లాడుకునేది ఎప్పుడు? రోజుకి 8 గంటల పని అమలు జరిగితే కార్మికులకు కనీస ఆరోగ్యం అందుతుంది. మహిళల్ని రాత్రి 9 గంటలలోపు రిలీజ్ చేయాలి. ఖాళీ సమయంలో కూర్చునే వెసులుబాటు కల్పించాలి. ప్రియమైన మీతో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. Thank you.
నుండి లండన్ వరకు ఏ సీరియస్ టాపిక్ అయినా సరదా టాపిక్ అయినా టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజీ భార్గవితో. ఆ యువకుడు సముద్ర తీరానికి సరదాగా షికారు కోసం వెళ్ళలేదు, ఒక లక్ష్యంతో అక్కడికి చేరాడు. భూమి మీద నీళ్లలోనే కాదు, అలలై పొంగే కడలి అడుగున పంటలు పండించడం సాధ్యమేనని నిరూపిస్తున్న సాహసి అతడు. అతని పేరు డొంకిన సంతోష్. సముద్ర మొక్కల పెంపకాన్ని రాష్ట్రంలోని తొలిసారిగా ఒక ప్రయోగంగా చేపట్టి నిరంతర కృషితో సిరులు పండిస్తున్నాడు. సముద్రంలో లభించే నాచు, ఆల్గే తదితర రకాల జాతుల మొక్కలకు వైద్యపరంగా పోషక విలువలున్న ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ ఉంది. దాన్ని గుర్తించిన సంతోష్ ఎవరూ ఎంచుకోని మార్గంలో ముందుకు సాగి విశాఖ తీరంలో సీవీడ్స్, సముద్రపు మొక్కల పెంపకంలో అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాడు. డొంకిన సంతోష్ సాదాసీదా కుర్రాడు. ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగాడు. ప్రస్తుతం అతని కార్యక్షేత్రం విశాఖపట్నం నుంచి భీమునిపట్నం వెళ్లే దారిలో మంగమారిపేట సముద్ర తీరం. అక్కడే కొంతమంది యువకులతో కలిసి 7.5 కిందట సముద్రపు మొక్కల పెంపకాన్ని ప్రారంభించాడు. నిజానికి సంతోష్ బీబీఎం చదివాడు, ఉద్యోగాల కోసం ప్రయత్నించి విసిగిపోయాడు. చివరికి ఈ వినూత్నమైన స్వయం ఉపాధిని ఎంచుకున్నాడు. తాను తన సహచరులు మాత్రమే ఈ ఉపాధిని అందుకోవడం కాకుండా స్థానికంగా మరో 400 మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఇప్పటికే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, కాంబోడియా దేశాల్లో అధికంగా ఈ సముద్రపు మొక్కల సాగు జరుగుతోంది. భారతదేశంలో కేరళ, గుజరాత్, గోవా తీర ప్రాంతాల్లో సీవీడ్స్ ఎక్కువగా పెంచుతున్నారు. ఆంధ్రాలో అయితే సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉన్నా సీవీడ్స్ సాగు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సంతోష్ ప్రయత్నంతోనే ఈ రాష్ట్రంలో తొలిసారిగా సీవీడ్స్ సాగు మొదలైంది. అతని అభిప్రాయం ప్రకారం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాలు సీవీడ్స్ సాగుకు చాలా అనుకూలం. అసలు సముద్రంలో పంటలు సాగు చేయాలన్న ఆలోచన సంతోష్కు ఎలా కలిగింది అంటే, బీబీసీ ఛానల్లో సముద్రపు మొక్కల పెంపకంపై ఒక డాక్యుమెంటరీని 2 కిందట చూశాక అతనిలో ఈ కొత్త ఆలోచన మొదలైంది. వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, డాలర్ల రూపంలో ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని ఆ డాక్యుమెంటరీలో చెప్పిన విశేషాలు, చూపిన దృశ్యాలు అతన్ని ప్రభావితం చేశాయి. ఈ నాచు మొక్కల పెంపకానికి ఉన్న డిమాండ్తో పాటు ఎరువులు, ఆహారం, ఔషధాల తయారీలో వీటికి ప్రాధాన్యత పెరుగుతోందని తెలుసుకున్నాడు. ఆ స్ఫూర్తితోనే విశాఖ తీరాన్ని ఎంచుకుని రాష్ట్రంలోనే తొలిసారిగా తన కార్య సాధనకు శ్రీకారం చుట్టాడు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంటున్న తన స్నేహితుని సాయంతో అక్కడి నుంచే సీవీడ్స్ విత్తనాలను తీసుకొచ్చి సాగు చేస్తున్నాడు. విశాఖ తీరాన్ని సీవీడ్స్ సాగుకు ఎంపిక చేయడం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉందని సంతోష్ అంటాడు. జియోలాజికల్ సర్వే, హోమోగ్రఫీ సర్వేల నివేదికల ఆధారంగా మంగమూరిపేట తీర ప్రాంతాన్ని సాగుకు ఎంపిక చేశారు. 8 సీవీడ్స్ దిగుబడి వస్తుంది. వానాకాలంలోనూ వీటిని పెంచుకోవచ్చు, కానీ దానికి అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో సంతోష్ బృందం నిమగ్నమై ఉంది. భూమి మీద పంటల సాగంటే దిగువన మట్టి ఆధారంగా ఉంటుంది, అదే సముద్రపు నీటిలో సాగంటే అంతా విభిన్నమైనదే. తీరానికి కొంచెం దూరాన్ని ఎంచుకుని అలల తాకిడి తక్కువగా ఉండి అనుకూలమైన ప్రాంతంలో సీవీడ్ని ప్లాస్టిక్ నెట్లో పెంచుతున్నారు. సముద్రపు అలలపై ఈ మొక్కల ఆనవాళ్లు కనబడేలా జీలుగు బెండ్లు, ప్లాస్టిక్ బాటిల్స్ ఉంచి అవి కెరటాలకు కొట్టుకుపోకుండా కింద బరువైన దిమ్మలు పెడుతున్నారు. దీంతో ఏ ప్రాంతంలో సాగు చేస్తున్నారో వాటిని సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. సముద్రంలో సాగుకు తగినంత ఉష్ణోగ్రత అవసరమే. వాతావరణం కూడా సానుకూలంగా ఉండాలి. సాధారణంగా సీవీడ్స్ సాగు చేసే ప్రాంతంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. తీరంలో అలల తీవ్రత తక్కువగా ఉండాలి. 30 PPT ఉత్పదనం అంటే లవణీయత ఉన్న సముద్రపు నీటిలో మునుగుతూ ఈ మొక్కలు అవసరమైన లవణాలు ఆహారాన్ని పొంది పెరుగుతాయి. 50 కిలోల విత్తనాలు వేస్తే 240 కిలోల వరకు దిగుబడి వస్తుందని సంతోష్ వివరిస్తున్నారు. ప్రస్తుతం సీవీడ్స్ పంట దిగుబడి వచ్చాక దాన్ని బై ప్రొడక్ట్ గా తయారు చేస్తున్నారు. దీన్ని పొడిగా తయారు చేస్తే 2 ఏళ్ల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని చేపలు రొయ్యలకు, ఆహార ఉత్పత్తుల్లో సబ్బులు, టూత్ పేస్టులు, ఐస్ క్రీమ్ల తయారీలోనూ ఎక్కువగా వాడుతున్నారు. ఆయా తయారీ పరిశ్రమలకు ఈ సీవీడ్స్ ని ముడి పదార్థం రూపేణా ఎగుమతి చేస్తున్నారు. క్యాన్సర్ నిరోధక ఔషధాల్లో సీవీడ్ బాగా ఉపయోగపడుతుందని తెలియడంతో ఆ సాగుకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. మార్కెట్ లో కిలో సీవీడ్ కి 45 రూపాయల వరకు ధర లభిస్తోంది. చేపల వేటకు సముద్రంలోకి పోయి ఆపదల పాలవ్వకుండా మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలనేది సంతోష్ బృందం తాలూకా లక్ష్యం. వీరి సీవీడ్స్ సాగు ద్వారా 400 మంది మత్స్యకార యువతకు, మహిళలకు ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం 25 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. పలు సంస్థల నుంచి వస్తున్న ఆర్డర్ల ప్రకారం 90 టన్నులు పండించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సీవీడ్ సాగుకు అపార అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మొత్తం 973.7 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఎక్కడికక్కడ సీవీడ్స్ సాగు చేయడం ద్వారా మత్స్యకార తీర ప్రాంత గ్రామాల నుంచి యువత వలసబాట పట్టకుండా చూడొచ్చు. అంతేకాకుండా సముద్రంలో చేపల వేటకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు చనిపోయే పరిస్థితులకు గురికాకుండా ఈ సాగుపై అవగాహన పెంచుకోవాలి. దీన్ని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా ఎంచుకుంటే మంచిది. చేపల వేటకైతే రకరకాల ఆంక్షలు ఉంటాయి. ఇది 100% పర్యావరణ హితమైనది. సీవీడ్స్ పెంపకానికి ఎలాంటి ఆంక్షలు లేవంటూ చెప్పుకొస్తాడు సంతోష్. ప్రియమైన మీతో తీసుకుందాం మరొక బ్రేక్. వింటూనే ఉండండి మా ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మేలుకొనిన నా మదిలో ఏవో కనులు తెరచిన నీవాయే, కనులు మూసిన
క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో సేటి ఉంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా చిత్రం.
నమస్కారం, నేను మీ తనికెళ్ళ భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. అది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాచే భారతీతో. చదివిన రంగంలోనే ఉద్యోగం చేయాలా? అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు రిస్క్ చేయలేరా? టెక్నాలజీ రంగంలో ఆడపిల్లలు ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమా? ఇవన్నీ హైదరాబాద్ కి చెందిన మానస మడపుని అడిగితే అవన్నీ అపోహలేనని కొట్టి పారేస్తుంది. సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న మానస తన ప్రయాణాన్ని ఎలా చేసింది అంటే, ఇలా సాగించింది అంటే, అవకాశాలు అందరికీ సమానమే, కానీ వాటిని అందిపుచ్చుకునే విషయంలో ఆడపిల్లలు రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. అవకాశాలు అందుకోగానే సరిపోదు, వాటిని 100% సద్వినియోగం చేసుకుని తమను తాము నిరూపించుకోవడము ఓ పెద్ద సవాలే. ఇవన్నీ మానస ప్రయాణంలో ఎదురైన అనుభవాలు. తండ్రి అశోక్ కుమార్ సింగరేణి ఉద్యోగి, అమ్మ గృహిణి. వాళ్ళకేమో మానస ప్రభుత్వోద్యోగం సాధించాలని కోరిక, మానసకేమో చిన్నప్పటి నుంచి సొంతంగా ఏదైనా సంస్థ ప్రారంభించాలని, ఔత్సాహిక వ్యాపారవేత్త కావాలి అనేది కల. సివిల్ ఇంజనీరింగ్ చేశాక కొన్ని రోజులు నిర్మాణ రంగంలో పనిచేసింది, కానీ ఆ ఉద్యోగం తనకి ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. అందుకే తన లక్ష్యం చేరుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంటర్ప్రెన్యూర్ గా అడుగులు వేయడానికి ముందు కొంత అనుభవం అవసరం అనిపించింది, అందుకే ఉద్యోగాన్ని వదిలేసింది. ఢిల్లీ వెళ్లి అక్కడ స్టార్టప్ లో పనిచేసింది. తనపై తనకు నమ్మకం వచ్చాక సొంతంగా ఓ స్టార్టప్ మొదలు పెట్టాలని అనిపించింది. అలా మళ్ళీ హైదరాబాద్ కు వచ్చేసింది. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, ఆడపిల్ల సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలంటే ఎంత కష్టపడాలో అని. చేస్తున్న ఉద్యోగం వదిలి వచ్చేస్తుంటే అందరూ వింతగా చూశారు. కొందరైతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే నీకు ఇవన్నీ అవసరమా అన్నారు. అమ్మా నాన్నల పైన కాస్త ఒత్తిడి తెచ్చారు. దాంతో వాళ్ళు తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడ్డారు. కానీ ఆలోచనకు సృజనకు ఆడమగానే తేడా ఉండదు, అందుకే వాళ్ల మాటలేవి మనసుకు ఎక్కించుకోలేదు. మానస తన ఆలోచనకే కట్టుబడి ఉంది. అంతకన్నా ముందు అసలు ఏ రంగంలోకి అడుగు పెట్టాలి అని చాలా రకాలుగా ఆలోచించింది. అదే సమయంలో ఐఐటి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి రాజీవ్తో పరిచయమైంది. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అతను అప్పటికే ఓ కార్పొరేట్ కంపెనీలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నాడు. ఇంతమందికి ఉపాధిని అందిస్తున్న సాఫ్ట్వేర్ సేవల్నే వ్యాపారంగా ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. చివరికి వారి సంస్థ ద్వారా SaaS Cloud ERP వంటి సాఫ్ట్వేర్లను, ఆండ్రాయిడ్, iOS వెబ్ సర్వీసెస్ ని ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఆలోచన బాగానే ఉంది, కానీ ఇది ఆచరణలో మాత్రం కష్టమేనని చాలా తక్కువ సమయంలో తెలిసొచ్చింది. ఎందుకంటే అది తీవ్రమైన పోటీ ఉన్న రంగం, దాంట్లో ఎదురీదాలి, పైగా అనుకున్న వెంటనే ఏది మొదలు పెట్టేయలేని పరిస్థితి. అందుకే తనదైన ప్రణాళికలతో అడుగులేసింది మానస. అసలు సంస్థలకు సేవలు అందించాలంటే వాటి అవసరాలు, మార్కెట్లో వస్తున్న మార్పులు ఇలాంటివన్నీ పరిశీలించింది. ఆ ప్రకారం 6 నెలలు పరిశోధనలు చేసింది. కానీ డబ్బు కావాలి కదా. తను అప్పటి వరకు ఉద్యోగం చేసి దాచుకున్న దాంతో సంస్థని రిజిస్టర్ మాత్రమే చేయించగలిగింది. అమ్మా నాన్నల్ని అడిగితే సాయం చేస్తారు, కానీ తనకి ఇష్టం లేదు. చివరికి తను అద్దెకు ఉన్న ఇంట్లోనే పని మొదలుపెట్టింది. కానీ నెల తిరిగేసరికి అద్దె కట్టలేని పరిస్థితి కూడా కొన్నిసార్లు ఎదురైంది. అలాంటి ఓ సందర్భంలో చేతికున్న ఉంగరం అమ్మేసింది. అలా కష్టాలనే ఇష్టాలుగా మార్చుకుని వారి సాఫ్ట్వేర్ సేవల్ని అందుబాటులోకి తీసుకురాగలిగారు. ఇందుకీ వీరు ఏం చేస్తారంటే, రంగం ఏదైనా ఆయా సంస్థలు సాంకేతికంగాను ప్రజలకు అందుబాటులో ఉండాలి అనుకుంటున్నాయి, తమ కార్యకలాపాలు సులభతరం చేసుకుంటున్నాయి, వాటికి అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను వృద్ధి చేసుకుంటున్నాయి. అలా వినియోగదారుల కోరిక మేరకు వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ వంటి అప్లికేషన్లు సాఫ్ట్వేర్ ని తయారు చేసి సంస్థలకు ఇస్తారు. ఉదాహరణకు వాళ్ళ క్లయింట్ అహం లెర్నింగ్ సెంటర్ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు మొబైల్ యాప్, టీచర్లు అందుబాటులో ఉండే సమయం, లాగిన్ వంటి వాటితో సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చారు. విద్యార్థులు, టీచర్ల అటెండెన్స్, తరగతి సమయం, నేర్చుకున్న అంశాలు, కోర్సు నేర్చుకోవాల్సినవి, ఇలా డేటా మెయింటెనెన్స్ చేస్తున్నారు. సంస్థలు ఎదిగే కొద్దీ వారి అవసరాలను బట్టి మరిన్ని మార్పులు చేస్తారు. బెంగళూరుకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ బిల్ట్ బై టెక్నాలజీ పార్ట్నర్ గా ఉన్నారు. అంటే ఆ సంస్థకి నిర్మాణ రంగంలో అనుభవం ఉంది, ఇప్పుడు ఆధునిక పోకడల్ని అందిపుచ్చుకోవాలి అనుకుంటుంది. అందుకోసం వీరిని భాగస్వాములు చేస్తున్నారు. వాహనం ట్రాకింగ్ నుంచి నిర్మాణ వస్తువుల అందుబాటు, ధరలు, వెండర్స్ వంటి వివరాలన్నీ అందుబాటులో ఉండేలా ఓ సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేసి ఇచ్చారు. వ్యాపారం అంటూ మొదలైపోయింది, దాన్ని నిలబెట్టుకోవడమే కదా సవాలు. దాన్ని చేరుకునేందుకు చాలానే కష్టపడ్డారు. అయితే చేతిలో మంచి ప్రాజెక్టులు ఉండాలి. వీరిదేమో కొత్త కంపెనీ, వీరిని నమ్మి ఎవరు పని ఇవ్వలేదు. చేసిన ప్రాజెక్టుల వివరాలు చెప్పమనేవారు. కొత్తలోనే అది సాధ్యం కాదు కదా, అంతేనా, ఆడపిల్లవు ఎక్కువ రోజులు ఈ రంగంలో ఉండలేవు, ఎలా నిరూపించుకుంటావు అని ఎదురు ప్రశ్నించిన వారు ఉన్నారు. ఇవన్నీ ముందే ఊహించింది కాబట్టి బలమైన మార్కెటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది. నేరుగా ఆన్లైన్ లోనే మార్కెటింగ్ మొదలుపెట్టింది. మానస సంస్థలకు వెళ్లి వారికి అవకాశం ఇవ్వమంటూ అడిగేది. చాలా మంది నుంచి లేదు, కుదరదు అనే మాటలే వినిపించేవి. అయినా నిరాశ పడకుండా ప్రయత్నించేది. చివరికి ఆన్లైన్ ద్వారా ఓ ప్రాజెక్ట్ వచ్చింది. అది చిన్నదే కావచ్చు, కానీ వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాన్ని పూర్తి చేసి ఇచ్చేటప్పటికి కొంత ఆదాయాన్ని అందుకున్నారు. అప్పటి వరకు పడిన కష్టాన్ని మర్చిపోయారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల సాయంతో మరికొన్ని ప్రాజెక్టులు వచ్చాయి. మొదట్లో వీరిద్దరే పనిచేసేవాళ్ళు. పని పెరిగే కొద్దీ సిబ్బంది పెరిగారు. అమెరికా, హైదరాబాద్ లలో సేవలు అందిస్తున్న అహం లెర్నింగ్ హబ్ ఓ పెద్ద ప్రాజెక్ట్ ని ఇచ్చింది. తర్వాత అవకాశాలు పెరిగాయి. చిన్న పెద్ద అన్ని కలిపి ఓ 100కు పైగా ప్రాజెక్ట్స్ ని విజయవంతంగా పూర్తి చేశారు. వీరు కేవలం హైదరాబాద్కో భారత్కో పరిమితం కాలేదు. యూరప్, సింగపూర్, జర్మనీ, అమెరికా దేశాలతో పాటు తాజాగా యూకేకి చెందిన ఓ ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ తమ ప్రాజెక్టు కోసం వీరిని సంప్రదించింది. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందాక అందాక అందాక
ఎందాక ఎందాక ఎందాక
అందాక అందాక అందాక
ఎందాక ఎందాక ఎందాక
అందాక అందాక అందాక.
ఈ ఊరు ఏమిటి పరుగేమిటి
అత్తదాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాచి భార్గవితో. మహిళలు అరుదైన రంగాల్లోకి రావడం, విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు కదండి. అయితే ఈ ఇప్పుడు నేను చెప్పబోయే ఇద్దరు అమ్మాయిలు మాత్రం కుటుంబ నేపథ్యాలతో సంబంధం లేకుండా భిన్న రంగాల్లో అడుగుపెట్టారు. వరుస విజయాలతో తమదైన ముద్ర వేసుకున్నారు. వారెవరో కాదు, యూరో జేకే సిరీస్ ఫార్ములా 4 రేసర్ మిరా ఎర్దా, పేదరికాన్ని పక్కన పెట్టి ఆసియా క్రీడలకు ఎంపికైన కిక్ బాక్సర్ సోనియా లాథర్. మోటార్ స్పోర్ట్స్ లో పాల్గొనాలంటే ధైర్యం, ఆత్మవిశ్వాసమే కాదు, ఎంతో నేర్పు కూడా ఉండాలి. అలాంటి రంగంలో వేగంగా పరుగులు తీస్తోంది మిరా ఎర్దా. అత్యంత వేగంగా దూసుకుపోయే యూరో జేకే సిరీస్ ఫార్ములా 4 కారు నడిపిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. అమ్మాయిలు అరుదుగా ఎంచుకునే ఈ రంగంలోకి మిరా ఎలా వచ్చిందో తెలుసా? మిరాతో పాటు చదువుకునే వారు, వారి బంధువులు తనని ఎప్పుడూ ఓ మాట అడుగుతూ ఉంటారు, ఇంత ప్రాణాంతకమైన క్రీడని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు, నీకు భయం లేదా అని. మిరా అబ్బాయి అయితే అలా అడిగి ఉండేవారు కాదేమో అంటుంది. రంగం ఎవరికైనా ఒకటే, ప్రాణం ఎవరిదైనా ఒకటే, దీనికి లింగ భేదం ఎందుకు అని తను వాదిస్తూ ఉంటుంది. నిజానికి ఎక్కువ మంది మహిళలు ఇటువైపు రాకపోవడం వల్లనే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయేమో. తను ఈ రేసుల్లోకి రావడానికి కారణం తన తండ్రే. వారిది వడోదర, తండ్రి వ్యాపారవేత్త, తనకి రేసులంటే ఆసక్తి. అందుకే 2009 వారి ఇంటికి దగ్గరలోనే గో కార్టింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేశారు. అప్పుడు మీరాకి 8 సాయంత్రాలు నాన్నతో కలిసి సరదాగా గో కార్టింగ్ కి వెళ్లేది. వారి అన్నయ్య రేసుల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తనకు వాళ్ళ అన్నకి పోటీగా పాల్గొనాలి అనిపించేది. అప్పుడే తనకి కార్లు రేసుల గురించి తెలిసింది. ఆ మరుసటి ఏడాది మిరా రేసులలో పాల్గొంటాను అని నాన్నకి చెప్పింది. సరదాకి అలా అంటుంది అనుకున్నారు. అది పురుషుల క్రీడ, అయినా మగవారికే కష్టం, నువ్వు ఆడపిల్లవి నెగ్గగలవా అని అన్నారు. తండ్రి మాటలకి మిరాకి బాధ కలిగింది. తను అమ్మాయినైతే ఏంటి, రేస్కి ఉపయోగించే కార్ తెలియదు కదా మనం ఆడో మగో, నాన్న ఎందుకు అలా వేరు చేసి మాట్లాడుతున్నారు అనిపించింది. ఇంట్లో వద్దన్నా కూడా ఈ రంగాన్ని ఎంచుకోవాలి అనిపించింది. అలా 9 ఈ రంగంలోకి అడుగుపెట్టింది మిరా. ఈ రేసింగ్ కాస్త ప్రాణాంతకమైనదే, కుటుంబ సభ్యులందరూ ఒప్పుకుంటేనే ఈ రేసుల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తన ఆసక్తిని గమనించిన అమ్మా నాన్నలు చివరికి ఒప్పుకున్నారు. మిరా ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజం లో డిగ్రీ చేస్తోంది. మొదట్లో మిరా రేసింగ్ శిక్షణలో ఉండటం వల్ల స్కూల్ కి వెళ్ళడం కుదిరేది కాదు. దాంతో తన తల్లి స్నేహితురాళ్ల ఇళ్లకు వెళ్లి నోట్స్ రాసుకుని ఇచ్చేది, తనకి పాఠాలు చెప్పేది, పరీక్షలుంటే ట్రాక్స్ దగ్గరే సమయం ఉన్నప్పుడల్లా చదువుకునేది. రేసింగ్ లకు వెళ్లాలంటే ఉదయం లేవగానే జిమ్ లో వర్కౌట్లు చేయాలి. రేసింగ్ లకి అది అవసరం కూడా. దాంతో ఒక్క పూటే స్కూల్ కి వెళ్లేది. ఆ తర్వాత మళ్లీ శిక్షణ, జిమ్ లో వర్కౌట్లు, ఇలా రోజంతా గడిచిపోయేది. స్నేహితులు సరదాలు తక్కువ. ఎక్కడ ఛాంపియన్షిప్లు జరిగినా వెళ్లేది మిరా. ఎన్నో పతకాలు, బహుమతులు వచ్చాయి. ప్రస్తుతం వ్యక్తిగతంగా కాకుండా మన దేశంలోనే టాప్ సంస్థలైన రెడ్ బుల్, జేకే టైర్స్ తరఫున రేసుల్లో పాల్గొంటుంది. వీటి తరఫున పోటీ చేయాలన్నది ప్రతి రేసర్ కి కల. తన ప్రతిభ గుర్తించే ఆ సంస్థలు మిరాకి అవకాశం ఇచ్చాయి. అంతకుముందు మామూలు రేసింగ్ లో పాల్గొనేది. 2014 ఫార్ములా కార్ల రేసింగ్ లో ఛాంపియన్షిప్స్ కి వెళ్తోంది. క్రమంగా జేకే టైర్స్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన యూరో జేకే సిరీస్ ఫార్ములా 4 రేసింగ్ కార్ నడపాలని అనిపించింది. ఇది అత్యంత వేగంగా వెళ్తుంది. ఇప్పటి వరకు మహిళలు ఎవ్వరూ దాన్ని నడపలేదు. మిరానే గతేడాది ఫార్ములా 4 రేసింగ్ లో పాల్గొంది. అలా నడిపిన మొదటి మహిళగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ రికార్డ్ ని ఇంకా ఎవరూ బ్రేక్ చేయలేదు. నిజానికి ఈ రేసింగ్ చాలా ప్రమాదకరమైంది. కాస్త అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే వాహనం స్కిడ్ అయి పడిపోతాం, బ్రేక్ వేయలేకపోతే పక్కన వాహనాల్ని ఢీ కొడతాం. పోనీ మనం బాగా నడుపుతున్నా ఇతరులు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే కూడా మనకే సమస్య. అన్ని గమనించుకుంటూ తప్పించుకుంటూ ఏకాగ్రతతో రేసింగ్ చేయాలి. అందుకే అమ్మాయిలు రావడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ ఇలాంటి సవాళ్లను స్వీకరిస్తేనే కదా మంచి పేరు గుర్తింపు. ప్రస్తుతం ఫార్ములా 4 రేసర్, యూరో జేకే సిరీస్ నడపడంలోనైతే నంబర్ 1. ఈ వాహనం గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో కేవలం 12 మంది రేసర్లు ఉన్నారు. వీరంతా పలు ఛాంపియన్షిప్స్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారే. త్వరలో యూరోప్ లో జరగబోతున్న పోటీలకి సిద్ధమవుతోంది మీరా. ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఛాంపియన్షిప్ ఉంది. దానికోసం మీరాకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అమ్మాయిలు ఆటలే ఆడొద్దన్న ఊరు, జైల్లో సోదరులు, రోడ్డు ప్రమాదానికి గురైన నాన్న, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న అమ్మాయి అంతర్జాతీయ బాక్సర్ గా సత్తా చాటుతుందని ఎవరైనా ఊహించగలరా? ఆసియా క్రీడల్లో పాల్గొని భారత జట్టుకు ఎంపిక అవుతుందని అనుకోగలరా? కానీ సోనియా లాథర్ సాధించింది. పట్టుదలతో, శ్రమతో కష్టాలను వెనక్కినట్టి పతకం దిశగా దూసుకెళ్తోంది. హర్యానాలోని జింద్ జిల్లా జులానా నుంచి వచ్చిన సోనియా అంతర్జాతీయ బాక్సర్ గా ఎదగడమే పెద్ద విషయం. ఎందుకంటే జులానాలో ఆడపిల్లలపై వివక్ష ఎక్కువ. అమ్మాయిలు బయటకు రావడమే తప్పుగా భావిస్తారు అక్కడ. అలాంటిది బయటకు రావడమే కాదు, ఎంతో కఠినమైన బాక్సింగ్ క్రీడలో ఎదగడం పెద్ద సాహసమే. మొదట్లో సోనియా ఇంట్లో కూడా ఆమెను బయటకు వెళ్ళి ఆడుకోవడానికి కూడా అనుమతిచ్చేవాళ్ళు కాదు. కానీ ఆమె పట్టుదల ముందు అన్ని అడ్డంకులు పటాపంచలయ్యాయి. సోనియా మొదట్లో కబడ్డీ ఆడేది. ఇది కూడా కఠినంగా ఉండే ఆటే. కానీ ఆమెకు ఇలాంటి ఆటలే ఇష్టం. కొన్ని రోజులు కబడ్డీ ఆడాక కుస్తీలో ప్రవేశించింది. ఆమెకు కోపం ముక్కు మీదే ఉంటుంది. ముఖ్యంగా తనను ఎవరైనా గేలి చేసినా తక్కువ చేసినా సహించేది కాదు. కోపాన్ని నియంత్రించుకోవడం కోసం బాక్సింగ్ అయితేనే సరైందని ఆమె భావించింది. అందుకే 18 వయసులో బాక్సింగ్ రింగ్ లోకి వచ్చింది. బాక్సింగ్ లో ప్రత్యర్థిని కొట్టేయాలన్న కోపం వచ్చినా వెంటనే తెలివిగా ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించేది. అమ్మాయి ఆటలు ఆడటం ఏంటి అనుకున్న జులానా వాసులకు అమ్మాయిలకు ఆటలు సొంతం అని తెలియజెప్పింది. మొదట్లో ఇంట్లో వాళ్ళు కూడా సోనియాని అడ్డుకున్నా కూడా ఆమె ఆసక్తిని చూసి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. బాక్సర్ గా రాట తేలే క్రమంలో సోనియా బయటే కాదు రింగులో కూడా చాలా దెబ్బలు తింది. కానీ ఆమె దెబ్బలకు భయపడే రకం కాదు. గాయాల పాలైన ప్రతిసారి గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేది. మేరీ కోమ్ ని ఆరాధించే సోనియా ఆమెలానే ఒలింపిక్స్ పతకం సాధించాలన్నదే అంతిమ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ ఛాంపియన్షిప్స్ లో 57 కేజీల విభాగంలో పతకాలతో మెరిసిన సోనియా 2012 ఆసియా ఛాంపియన్షిప్ లో రజతం గెలిచింది. 2016 జరిగిన ఐబా మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ లో రన్నర్ అప్ గా నిలిచి అబ్బురపరిచింది. సోనియాను చూసి జులానాలో చాలా మంది బాక్సర్లు పుట్టుకొచ్చారు. నాన్న ప్రేమ్ సింగ్, అమ్మ నిర్మల్ సింగ్ ప్రోత్సాహంతో ఆమె బాక్సింగ్ లో మరింత మెరుగ్గా రాణించింది. జకార్తాలో జరగబోయే ఆసియా క్రీడల్లో పతకం తేగల బాక్సర్లలో ఆమె కూడా ఉంది. మా ఇంట్లో ఎవరు బాక్సర్లు లేరు, కనీసం అథ్లెట్స్ కూడా లేరు. కానీ అనుకోకుండా క్రీడల్లోకి వచ్చాను. మొదట కబడ్డీ ఆడేదాన్ని, కానీ ఆ తర్వాత బాక్సింగ్ లోకి వచ్చాను. నా కోపం తగ్గడానికి బాక్సింగ్ ఉపయోగపడింది. ప్రత్యర్థిని కోపంతో గాక ఆలోచనతో కొట్టాలని అప్పుడే తెలిసింది. నాన్న ప్రేమ్ సింగ్ క్రీడాభిమాని కావడం కూడా నాకెంతో సహాయపడింది. ఇప్పటికీ మా ఊరిలో అమ్మాయిల పట్ల వివక్ష ఉంది, ఆంక్షలు ఉన్నాయి. కానీ నన్ను చూసి ఇప్పుడిప్పుడే అందరూ మారుతున్నారు. కొందరు నా బాటలో క్రీడల్లోకి వచ్చారు. ఈ ఆంక్షలకు భయపడే బదులు పోరాటం కీలకం అని అంటుంది సోనియా. ఇంకో విషయం గురించి చెప్పుకుంటే, ఇంకో అమ్మాయి గురించి చెప్పుకోవాలి. ఏంటి అంటే కొంచెం వింతగా అనిపించే ఉద్యోగం. ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాను దీన్ని, కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది లోకల్ అన్నమాట, పక్కా లోకల్. ఐస్ క్రీము, నూడిల్స్, గ్రీన్ టీ, కాఫీ ఏదైనా సరే ఎక్కువ మందికి నచ్చుతాయి కదా. వాటిల్లో వచ్చే కొత్త రుచుల్ని ఇష్టంగా ఆస్వాదిస్తాం. కానీ మనకన్నా ముందు వాటిని 23 సోఫియా రంజని టేస్ట్ చేసి ఓకే చెబుతుంది. ఆమె వృత్తి అదే మరి, అదే ఫుడ్ ఫ్లేవరిస్ట్. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది అంటే, సో ఏదో ఒకటి తినేసి పొట్ట నింపేసుకునేవారు కొందరైతే కదా మరి. సోఫియా గురించి చెప్పుకుంటున్నాం మనము, ఫుడ్ ఫ్లేవరిస్ట్ గురించి చెప్తున్నాను వినండి మీరు. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి చెప్పాలి కదా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉంది ఇది. సో ఏదో ఒకటి తినేసి పొట్ట నింపేసుకున్న వారు కొందరు అయితే నచ్చిన పదార్థాలు ఉంటేనే కానీ భోజనం పూర్తయింది అనిపించరు మరికొందరు. సో సోఫియా రెండో జాబితాలోకి వస్తుంది. ఆస్వాదించడం కోసమే తింటుంది, కొత్త కొత్త పదార్థాలని పరిచయం చేసుకుంటుంది, ఎక్కడైనా సరికొత్త వంటకాలు ఉన్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి అదే అలవాటు తనకి. అందుకే 10th క్లాస్ లో ఉన్నప్పుడే ఆహార రంగంలో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అలా ఫుడ్ ఫ్లేవరిస్ట్ గా మారింది. తన పరిధిలో వాళ్ళకి ఇది ఒక ఆసక్తికరమైన విషయం. వాళ్ళకే కాదు ఆహారం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది. రుచి వాసన వీరిది చెన్నై. తను ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసింది. అప్పుడే ఓ ఫ్లేవర్స్ తయారీ సంస్థలో ఇంటర్న్షిప్ చేసింది. చాక్లెట్ రుచి అరోమాకి సంబంధించి ఓ ప్రాజెక్ట్ కూడా చేసిన అనుభవం ఉంది. ఆ వెంటనే ఫుడ్ ఫ్లేవరిస్ట్ గా మన దేశంలోని పలు సంస్థలకి దరఖాస్తు చేసింది. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని మ్యాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో చేరింది. ఇది ఫ్రాన్స్ కి చెందిన సంస్థ. మన హైదరాబాద్ లోనే హెడ్ ఆఫీస్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల రుచులు అరోమాలు తయారు చేసే సంస్థల్లో మొదటి 5 స్థానాల్లో ఉంటుంది ఈ సంస్థ. సోఫియా వాళ్ళ సంస్థ సేవలు కోరుకునేవన్నీ బహుళ జాతి సంస్థలే. వారి కోసం ఆహార పదార్థాలు కలిపే ఎసెన్స్, ఇతర పరిమళాలు వారి దగ్గర తయారవుతాయి ఈ సంస్థలో. ఏదైనా సరే అది వినియోగదారుల దగ్గరకి వెళ్లే ముందు సోఫియా రుచి చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ బోట్ పానీయాల సంస్థ జామ పండ్ల రుచిలో సరికొత్త డ్రింక్ ని అందివ్వాలి అనుకుంది అనుకోండి. అప్పుడు ఆ సంస్థ వీరిని సంప్రదించి ఆ పానీయం తయారీకి జామ పండ్ల ఎసెన్స్ అడుగుతుంది. వీరి సంస్థ అది తయారు చేసి సోఫియా దగ్గరికి పంపుతుంది. దాన్ని సోఫియా రుచి చూస్తుంది. అమూల్ ఐస్ క్రీమ్ కి సంబంధించిన కొత్త రుచుల్ని తనే మొదట చూసింది. పేపర్ బోర్డ్ సంస్థ ఆ రుచి ఎలా ఉండాలనేది వీరికి ముందే చెబుతుంది కాబట్టి దానికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటారు. పదార్థం తయారయ్యాక సోఫియా రుచి చూసి దానికి సంబంధించిన వివరణ రాసి వారి టీమ్ కి అందిస్తుంది. అలా ఎన్నో పదార్థాల కొత్త రుచులు ముందు సోఫియా చూసాకే బజార్లోకి వెళ్తాయి. జామ పండు పచ్చిగా ఉంటే ఎలాంటి కెమికల్ తీయచ్చు, పండుగ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ కెమికల్ వస్తుంది వంటివి చెప్పాలి. అందుకోసం ఆ పండుని తిని అది ఉన్న స్థితిని బట్టి వివరణ ఇవ్వడము తన పనే. అంటే ఒక్క పండు నుంచే బోల్డ్ ఫ్లేవర్స్ తయారు చేయొచ్చు. ఒక్కో ప్రాంతం వాసులు ఒక్కో రకం కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరాది వాళ్ళు ఆమ్చూర్ పొడి ఎక్కువ కావాలి అంటారు, కానీ మనం అంతగా ఇష్టపడం. ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు వినియోగదారుల ప్రాంతీయ రుచిని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. మిఠాయిల విషయానికి వస్తే గులాబ్ జామున్లను బెంగాలీలు బాగా తీయగా కావాలంటారు, గుజరాతీలు ఒక మోస్తరు తీపి చాలంటారు. అలా వారి అభిరుచిని బట్టి వీరి సంస్థలో తయారైన రుచుల్ని తను చూస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన వినియోగదారులు కోరుకున్నట్టు లేకపోతే కారణాలు తెలుసుకోవడం కూడా సోఫియా పనే. రుచి అనుకున్నట్లు లేకపోవడానికి కారణం, ఎక్కడ పొరపాటు జరిగింది వంటివి చెప్పాలి. అలా కాఫీ పొడులు, చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు దాదాపు 1000కి పైనే సోఫియా రుచి వాసన చూస్తూ ఉంటుంది. రోజుకి మాత్రం 10-15 లేదంటే 20 ఉత్పత్తులు చూస్తాయి. తన పనంతా నాలుకముక్కుతోనే ఒక్కో పదార్థాన్ని దాదాపు 10-20 సార్లు రుచి వాసన చూడాల్సి ఉంటుంది. ఏవైనా 2 పదార్థాలను వెంట వెంటనే రుచి చూడాల్సి వస్తే మరమరాలు తింటుంది. వీటి వల్ల నాలుక రిఫ్రెష్ అవుతుందట. పాత రుచి తాలూకు ఆనవాళ్లు ఉండవు. వాసనల సంగతి అందరికి తెలిసే ఉంటుంది. కాఫీ బీన్స్ వాసన చూస్తే ముక్కు రియాక్టివ్ అవుతుంది. ఇలా తన ఉద్యోగం ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఉంటుంది. మన దగ్గరకు రుచి చూడటానికి వచ్చిన పదార్థాన్ని బట్టి ఆ రోజు పని ఉంటుంది అన్నమాట. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జీ భార్గవి, వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. ఆగస్టు 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
తిరిగి రాని పయనం. Thank you.